గంధం పైన చెవులు అక్కడ నుంచి వస్తున్నటువంటి శబ్దాన్ని వింటానికి చేసే ప్రయత్నము, కళ్ళు ఆ బిందువుని చూడటానికి కావలసినటువంటి ఏకాగ్రతతో చూడటం, ఆ బిందువు యొక్క స్పర్శ అనుభూతి చెందటం, ఆ బిందువు నుంచి వచ్చేటటువంటి వాసనలు గమనించటం, ఆ మానసిక స్థితి అర్థం చేసుకుని చేయండి. తస్య వాచక ప్రణవ అంటే అక్కడి నుంచి వచ్చేటటువంటి శబ్దము ఇలా ఉండదు, దీనికి చాలా దగ్గరగా ఉంటుంది. ఆవు అంబా అంటుంది అంటే అంబా అందు, కానీ వాక్కులో అక్కడ నుంచి విస్తారితమయ్యేటటువంటి శబ్దానుభూతి ఏదైనా ఉంటే అది దీనికి దగ్గరగా ఉంటుంది అని అర్థం. అంచేత మీరు ఓములు అంటూ కూర్చుంటే ఆ శబ్దం మీరు వినలేదు అని అర్థం. కుక్క భౌభవ్ అంటుంది అంటే కరెక్ట్ గా భౌభవ్ అంది అది, కానీ ఆ విన్న వాళ్ళు దానికి దగ్గరగా ఉన్నటువంటి శబ్దాన్ని చెప్పారు. ఆ బిందు నుంచి వచ్చేటువంటి శబ్దాన్ని వింటూ కళ్ళు మూసుకుని అవసరం అవుతే తప్ప, రాసుకోవాలనిపిస్తే తప్ప కళ్ళు తెరవకండి. రాసుకుంటున్నప్పుడు కూడా బాహ్య ప్రక్రియ జరిగినా వినిపిస్తున్నటువంటి ధ్వని ఆ బ్రహ్మరంధ్రము నుంచి వస్తున్నటువంటి భావనతో వినండి. ఏ పనైనా చేయొచ్చు, పానీయములు ద్రావుచును, గుడుచుతును, భాషించుచును, హాసలీల నిద్రాదులు చేయుచును, తిరుగుచును, లక్షించుచును, సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుడై మరిచెన్ సురారిసతుడు ఏతద్విశ్వము. చరణములు చారణులు తిరిగేటటువంటి పథములో సీతను వెతుకుతాను అని ఆకాశ మార్గములో వెతుక్కుట కొరకు హనుమంతుడు నిశ్చయించుకునేరు. సుందరకాండ యొక్క మొదటి శ్లోకము, మన నిశ్చయము అదే. కానీ చెప్తున్నటువంటి మాటలు వింటున్నటువంటి స్థితి అది అని అర్థం చేసుకోండి. మీరు వెతకక్కర్లేదు దాన్ని. ఆ స్థితిని అభ్యసించాలి, ఆ స్థితిలో ఉండటానికి ప్రయత్నించాలి, యత్నించాలి. అందుకే పతంజలి తత్ర స్థితే యత్న అభ్యాస అన్నాడు. అక్కడ నుంచి చితులు అయిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. డౌన్ఫాల్ జరిగిందది, కిందకి పడ్డాం, చితులయ్యాం. అక్కడి నుంచి ఇంకా వెతుకుంటున్నాం. అక్కడ బయట వెతక్కండి. బయట చేసే యజ్ఞ యాగాదులు, పూజలు, క్రతువులు, మంత్రములు, తంత్రములు ఇవన్నీ కూడా ఆ స్థితిలో ఉన్నప్పుడు సహజంగా మీ ద్వారా జరిగేవి. కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు సహజంగానే బ్రేకులు పడుతూ ఉంటాయి. యాక్సిలరేటర్ మీద మీ కాలు యొక్క ప్రెషర్ మారుతూ ఉంటుంది. సహజంగానే గేర్లు మార్చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు ఏది జరగాలో అది చేయకపోతే మీరు ధైర్యంగా కారును బయటికి తీసుకెళ్లలేరు, బాహ్య జగత్తులోకి తీసుకెళ్లలేరు. అంచేత ప్రశిక్షితుడైనటువంటి కారు డ్రైవర్ చేసే పని శిక్షణ పొందుతున్నటువంటి వ్యక్తులు కూడా చేస్తారు. తేడా ఏంటి అంటే ఎప్పుడు ఎంత పాళ్లల్లో యాక్సిలరేటర్ మీద ప్రెషర్ ఉండాలి, బ్రేక్ మీద ప్రెషర్ ఉండాలి, ఎప్పుడు ఎంత అవసరమైతే వేగాన్ని బట్టి గేర్ని ఎలా మార్చాలి, అది సహజంగా జరిగిపోతూ ఉంటే మీరు శిక్షణ పొందినటువంటి డ్రైవరు, డిగ్రీ పొందినటువంటి డ్రైవరు. పొందలేదు తత్ర స్థితే యత్న అభ్యాస, అభ్యసిస్తూ ఉంటారు కానీ కారుని బయటకి తీసుకెళ్ళటానికి మీకు అనుమతి ఉండదు. మానవ జాతి మొత్తము, పృథ్వీ మీద జీవిస్తున్నటువంటి మానవ జాతి మొత్తము కూడా ఈ ప్రాక్టీస్ స్టేజ్లో ఉంది. మొత్తము అంచేత మనము కుటుంబంలో ఏ పని చేస్తున్నా పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మ యుగళి చింతామృతాస్వాద సంధానుడే మరిచిన్ సురారిసుతుడే తద్విశ్వము. ఏంటి మనం మర్చిపోవాలి? వేగము తగ్గితే గేరు మార్చాలి, వేగము పెరిగితే గేరు పెంచాలి. కార్ డ్రైవింగ్ లో చెప్పేటటువంటి శిక్షణ, మీరు రోడ్డు మీద ఇంతకీ ఎంత వేగం తగ్గింది, నేను ఏ గేర్లో వెళ్లాలని ఆలోచించడం మొదలెట్టారనుకోండి, తర్వాత ఆలోచించాల్సినటువంటి అవసరం రాదు మనకి, ఇంకా కొంతమందికి కూడా మీతో పాటు. తత్ర స్థితే యత్న అభ్యాస, అంచేత ప్రకృతి ఏం చేసింది, మానవ జాతిని ఈ విశాల అంతరిక్షములో పృథ్వీ అనేటటువంటి ఒక గ్రహం మీద పడేసింది, నేర్చుకో అంది. కొన్ని యూనివర్సిటీస్ చాలా అందంగా ఉంటాయి, ఫౌంటైన్స్ ఉంటూ ఉంటాయి, గార్డెన్స్ ఉంటాయి, లాన్స్ ఉంటాయి, చెట్లు ఉంటాయి, ఏసీ రూమ్స్ ఉంటాయి, హాస్టల్స్ ఉంటాయి, చాలా అద్భుతమైనటువంటి భోజనం పెట్టేటటువంటి భోజన క్యాంటీన్స్ రెస్టారెంట్స్ ఉంటాయి. కానీ ఇదంతా విశ్వవిద్యాలయంలో ఎందుకు ఉంది అంటే ఆ చెట్లని, చెట్ల యొక్క అందాన్ని ఆస్వాదించటానికి, ఆ ఫౌంటైన్స్ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకోవటానికి, తినటానికి తిరగటానికి కాదు. కానీ అవంతా వసతులు ఎందుకున్నాయి, పానీయములు ద్రాగుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్. ఏది చేసినా కూడా యూనివర్సిటీ హాస్టల్లో ఉన్నప్పుడు మన లక్ష్యం ఏమిటి అంటే ఆ విద్య నేర్చుకోవడం. కానీ కంఫర్ట్స్ అన్ని వెతుకుతాం, మన పిల్లవాడికి ఇక్కడ భోజనం బాగలేదు, ఆ హాస్టల్లో బాగలేదండి, వేరే పెట్టాను నేను, వేరే వంట వాళ్ళని పెట్టి చేయిస్తున్నాను, లేకపోతే నలుగురు పిల్లలు ఒక చోట కూర్చుని వేరే ఇల్లు తీసుకుని వాళ్లే వండుకుని, లేకపోతే ఇంట్లోంచి ఎవరైనా వాళ్ళ దగ్గరికి వచ్చి, ఇదంతా ఎందుకు, ఒక విద్య నేర్చుకోవటానికి చేసేటటువంటి యత్నము. భూమి మీద, పృథ్వీ మీద, సూర్యగ్రహము యొక్క ఈ పృథ్వీ యొక్క స్థితి అది, మానవ శరీరధారి యొక్క స్థితి అది. ఏమిటా స్థితి అంటే ఈ ఆత్మవిద్య నేర్చుకున్నటకు మాత్రమే మానవ శరీరము వచ్చినది. తండ్రి కుర్రవాడు ఇంజనీరింగ్ లో చేరాడు, చాలా ఆనందించి స్కూటర్ కొనిస్తాడు, ఇందుకు యూనివర్సిటీకి వెళ్తాడు, బాగా చదువుకుంటాడు, నడిచి వెళ్ళటం రావటంతో అలసిపోతాడు. కొడుకు ఏం చేస్తాడు, ఆ లక్ష్యాన్ని మర్చిపోయి ఇంకొక పని కోసం ఆ స్కూటర్ని వినియోగిస్తే లేనివాడి కంటే అధోగతికి వెళ్ళిపోతాడు వాడు. ఇంకేంటి, స్కూటర్ లేనివాడు కొన్ని చోట్లకు వెళ్ళాడు, నడిచేవాడు వెళ్తాడు లేని బతికిస్తాడు, ఉంటే చాలా చాలా దూర ప్రదేశాలకి లక్ష్య భ్రష్టుడై వెళ్లేటటువంటి ప్రమాదం ఉంది. కానీ అది స్కూటర్ తప్పు కాదు, తండ్రి తప్పు కాదు, మనకి ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి భగవంతుడి తప్పు కాదు. అది ఎవరి తప్పది, మనదే, నాదే, వ్యక్తిగతంగా మనం చేస్తున్నటువంటి తప్పది. ఈ కుటుంబ వ్యవస్థ, ఈ సామాజిక వ్యవస్థ, ఇదంతా కూడా మానవ శరీరధారులు. తత్ర స్థితే యత్న అభ్యాస కొరకు మాత్రమే, కేవలము అందుకొరకే అన్నది ప్రతి మానవుడికి అందించ చేయవలసినటువంటి బాధ్యత మనము చేస్తూ చెప్పవలసినది మన మీద ఉంది. ఆ స్థితి నుంచి చితులు కాకండి. ఆ బ్రహ్మరంధ్రము మొత్తము మన పంచేంద్రియాలు కూడా ఆ బ్రహ్మరంధ్రము వేపుకి కేంద్రీకృతం అవుతున్నాయి. ఈ మాటలు వింటూ ఆ పిల్లలు మాట్లాడుకుంటున్న శబ్దము, పక్షుల గిలగలలు, ఫ్యాన్స్ శబ్దము వినిపిస్తోంది మీకు, కానీ మీ దృష్టి దాని మీద లేదు. అలా ఉంటాయి, అవి వినకూడదు అని ఏం లేదు. అక్కడ ఆ భ్రమ ఉంది చాలా మందికి, అవన్నీ వినిపిస్తూనే ఉంటాయి, దాన్ని పట్టించుకో. వినిపించకుండా ఎలా ఉంటాయి చెవులు ఉంటే? కానీ ఆ పట్టించుకోనటువంటి స్థితి ఎంతలాగా వస్తుంది అంటే వినిపించుకోనట్టు ఉంటుంది. ఇందుకు మీ దృష్టి ఆ లోపల నుంచి, ఆ బ్రహ్మరంధ్రము నుంచి స్రవించేటటువంటి స్పర్శ, స్రవించేటటువంటి వాక్కు, ఆ బ్రహ్మరంధ్రము దగ్గర ఉన్నటువంటి రూపము, దాన్ని దర్శించటానికి పరిపూర్ణ ఏకాగ్రతతో ప్రయత్నము చేయుచున్నారు. చేస్తూ బయట జరుగుతున్నటువంటి వినిపిస్తూనే ఉంటాయి. ఒకవేళ మీ శరీరము బయట చేయవలసినవి చేస్తూ ఉంటే కూడా ఆ స్థితిలోనే ఉంటాం. పరీక్షలు జరుగుతున్నప్పుడు స్నానం చేస్తాడు పిల్లవాడు, భోజనం చేస్తాడు, ఎవరైనా స్నేహితులు వాళ్ళు వస్తే కాసేపు వాళ్ళతో మాట్లాడతారు, కుటుంబంలో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కాసేపు వాళ్ళతో ఆడుకుంటాడు, చదువుకుంటూ పరీక్షకు ప్రిపేర్ అవుతో. ఇంకా పరీక్షే అనే పుస్తకం ముందే కూర్చోడు, ఎంత గొప్ప చదువు చదివేవాడైనా భోజనాలు చేస్తూ ఉంటాడు, ఆడుకుంటూ ఉంటాడు. మధ్యాహ్నం ఎవరైనా వస్తే వాళ్లతో హాసలీల, పరీక్ష ఉందని చెప్పి నిద్ర మానేయడు, నిద్ర మానేస్తే రెండో రోజు పరీక్ష గ్యారంటీగా గల్లంతు, అంత గొప్పవాడైనా. కానీ హాసలీల నిద్రాదులు చేయుచు, ఇది చేస్తున్నప్పటికీ కూడా ఏ స్థితిలో ఉంటాడు? రేపు నేను పరీక్ష రాయాలి, దానికి కావలసినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటాడు. కానీ రేడి మానడు, పానీయములు ద్రావుచుం, గుడుచుచుం, భాషించుచుం, అశాంత స్థితి. నేనేమి మాట్లాడటం లేదు, వినరు. తన స్థితి అలాగే ఉంటుంది. లైట్ వెలిగించుకుందాం చదువుకుందామని నిద్రపోయాం, పుస్తకం తెరిచి, పుస్తకం తెరిచి లైట్ వెలిగించినప్పుడు లైట్ ఉంది, నిద్రపోయారు వెలిగించిన లైట్, పుస్తకం తెరిచి ఉంది, లైట్ ఉంది. మీరు అజ్ఞానంలో ఉన్నారు, లైట్ ఎక్కడికి వెళ్ళిపోలే. ఆ బ్రహ్మరంధ్రము దగ్గర ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి గురుతత్వము ఎక్కడికి పోలేదు. అది సర్వవ్యాపకమైనటువంటి, సర్వత్రా వ్యాపించి ఉంచి ఉన్నటువంటి అది ఎక్కడ పోతుంది? మనం ఉన్నా లేకపోయినా అది ఉంటుంది. సంపూర్ణ సృష్టి లయమైపోయినా యుగాంతములో అది ఉంటుంది. ఆ సంవేగము కావాలి. అయితే మీరు ఏమీ ఆవేదన చెందక్కర్లే. ఇంకేత చివరికి ఉండేది అదే, చివరికి మిగిలేది అదే, ఆ బ్రహ్మరంధ్రము యొక్క స్థితి. ఈ సాధనలన్నీ కూడా ఏ సాధనకి మీరు ఏ పేరు పెట్టినా అది లక్ష్యము కొరకు, లక్ష్యము జేరుటకు ఉపయోగించే ఉపకరణములు మాత్రమే. సైకిల్ ఉన్నా, స్కూటర్ ఉన్నా, కారు ఉన్నా, అంత ఆటోమేటిక్ సిస్టమ్ ఉన్నటువంటి కారు ఉన్నా, ఏమీ లేదు, నడక నడవటానికి కాళ్ళు కూడా లేవు, అప్పుడు చంకలో రెండు కర్ర ముక్కలు పెట్టుకుని నడుస్తాం మనం. ఎలాంటి స్థితిలో ఉన్నా లక్ష్యము వైపు వెళ్ళాలి అనేటటువంటి గమనము ఉంటే వెళ్ళిపోవచ్చు, కాళ్ళు లేకపోయినా వెళ్ళచ్చు. అంచేత బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి అది లక్ష్యము మీపు మీకు వెళ్లే చేసే ప్రయత్నానికి అడ్డు రాదు అనేటటువంటి దానికి ఉదాహరణ ఇచ్చా నేను. హాయిగా ఆ బ్రహ్మరంధ్రము వేపే దృష్టి ఉంచుకుని అన్ని పనులు చేయాలి, ఆ స్థితిని అభ్యసించాలి. అభ్యాసములో ప్రాముఖ్యత అంతర్దృష్టి కోల్పోకుండా ఉండుట, అంతర్దృష్టి కోల్పోకుండా ఉండుట అనేది అర్థం చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఫోన్ కాల్ రావాలి, వెయిట్ చేస్తున్నాము. బయటకు వచ్చాము, క్లాస్లో ఉన్నాము, అంతా వింటూనే ఉంటాం, అన్ని పనులు చేస్తూనే ఉంటాం, కానీ దృష్టి ఎక్కడుంది? ఫోన్ కాల్ మీద ఉంది. ఎక్కడ చప్పుడు వినిపించినా పరిగెడతాం అటు. అలాగా మీ మనస్సు బాహ్య జగత్తులో జరిగే ప్రతి సంఘటనలో పాల్గొంటున్నప్పటికీ కూడా ఆ ఫోన్ కాల్ ఆ దివ్యమైనటువంటి పిలుపు కొరకు నిరీక్షిస్తూ ఉండటమే అన్ని సాధనల యొక్క లక్ష్యము. కానీ కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఆ పని ఈ స్థితిని పొందటానికి దోహదకారి అవుతుంది. ఈ సాధనలన్నీ ఆ స్థితులు కావు. ఏ సాధనైనా మీరు పేరు పెట్టుకోండి, ఏ ధర్మం యొక్క సాధనైనా పేరు పెట్టుకోండి, కానీ ఇవి అన్ని ఎందుకు ఉపయోగపడతాయి అంటే తొందరగా మీరు ఆ స్థితికి వెళ్ళగలుగుతారు. ఆ స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళు ఇదే ప్రయత్నం చేశారు, మన సీనియర్స్. అందుకే ఆ స్థితిలో ఉన్నవాళ్ళు మనల్ని వేరుగా చూడరు, ఆత్మీయ బంధువులుగా చూస్తారు. వాళ్ళు ఆ దృష్టితో చూస్తారు కనుక ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటాడో, అనేక జన్మల బట్టి దూరమైనటువంటి చెల్లెలు కానీ అన్న కానీ కనిపిస్తే ఎలాగ స్పందిస్తారో అలా స్పందిస్తారు మీరు. వివేకానందకి ఆ స్పందన లభించటానికి కారణము వివేకానంద యొక్క మానసిక స్థితి అది. తత్ర స్థితే యత్న అభ్యాస, ఆ మానసిక స్థితి అది. ఎదుటవాడు కామ్రేడ్స్ బ్రదర్స్ చాలా మంది అంటూ ఉంటారు, కానీ లోపల ఏం లేదు, కామ్రేడు లేదు, బ్రదరు లేదు, ఏమీ లేదు, అనాలి కనుక అంటాడు. స్పందన ఉండదు. ఆ స్థితిలో ఉన్నవాడు ఆ అనుభూతికి లోనే అంటాడు. మాట ఒకటే, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు వివేకానంద. మనం అంటాం, కానీ ఆ మాటలో తేడా ఉంది. మన యొక్క సహోదరులే మనకి చాలా కాలం తర్వాత కనిపిస్తే, అన్నా అని పిలిస్తే ఆ పిలుపు ఎలా ఉంటుంది? ఆది ఫీల్ అయింది ఆ వ్యక్తులు, వింటున్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా స్పందన వస్తుంది. ఆ ఆవేశము, ఆ ఆవేదన సృష్టించుకోవటమే సాధన. సాధన యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇది లేదు మనకి, కానీ ఆ స్థితిలో ఇలా ఉంటుంది ట, మరేం చేస్తాం, అలా ఉన్నట్టు ప్రవర్తిస్తాం. ప్రాక్టీస్ అంటే అంతే. డ్రైవింగ్ రాదు, డ్రైవింగ్ వచ్చినట్టు ప్రవర్తిస్తాం, వచ్చేస్తుంది. మీరు ప్రాక్టీస్ చేయరు డ్రైవింగ్, అన్నీ తెలుసు, బ్రేక్ ఇలా ఉంటుంది, యాక్సిలరేటర్ పనిది, గేర్ మార్చుతున్నప్పుడు క్లచ్ నొక్కాలి, ఇవంతా తెలుసు మీకు. కానీ మీరు ప్రాక్టీస్ చెయ్యరు, అభ్యసించరు, ఎప్పటికీ మనకి డ్రైవింగ్ రాదు. ఆ తప్పు జరుగుతుంది. ఆ స్థితిని మరిచి ఆ స్థితిలో ఉండటానికి నిరంతర ప్రయత్నము, అనన్య చింత లేకపోతే ఈ సాధనలన్నీ నిష్ఫలాలి. అందుకు ఎందుకు చేయాలనిపిస్తుంది? ఇన్ని పూజలు చేసాం, ఏమైంది? నిజమే, ఏమీ అవలే. ఇందుకు ఏమీ అవలే? నువ్వు ఆ సర్వజ్ఞ సర్వవ్యాపక సర్వసమర్థ స్థితి నుంచి చ్యుతుడు అయిపోయి చ్యుతి పొందినటువంటి స్థితిలోనే కోరుకునేటటువంటి కోరికలు తీరాలి అనుకునేటటువంటి తప్పు జరిగింది. అది సవరించాలి. ముందు మీరు సవరించుకోవాలి, తరువాత ఇతరులకు వాళ్ళు వింటారు అనిపిస్తే చెప్పాలి. ఎవడో పూజ చేస్తూ ఉంటే ఇదంతా అనవసరంగా మాస్టర్ చెప్పారు అసలు అన్నాం అనుకో, వాడిని పాడు చేసిన వాళ్ళు అవుతారు మీరు. కనీసం వాడు నిత్యము అది చేసుకుంటూ ఉంటే ఎప్పుడప్పుడు అక్కడికి వెళ్ళిపోయి ఉండేవాడు. భావనతో, ఆర్తితో రెగ్యులర్ గా ఉపాసన చేయటం అనేది అవసరమే. దానిని ఎప్పుడు ఖండించకూడదు. అందుకే శ్రీకృష్ణుడు అంతటి వాడు సకాలంలో సంధ్యావందనం చేయుట, రామాయణంలో కూడా దాన్ని వర్ణిస్తాడు. నదులు ప్రవాహాలు ఎక్కడుంటే అక్కడ మనుషుల్ని వెతకటానికి ట్రై చేసేవారు. ఏది తప్పినా అది తప్పేవాడు కాదు. రామాయణం జాగ్రత్తగా చదివితే మనకు అర్థమవుతుందని ఆ ప్రాముఖ్యత. కర్మకాండ వదులుకోమని కాదు నేను చెప్పేది. తత్ర స్థితే యత్నమే అభ్యాస. ఈ అభ్యాసం అంతా ఎందుకు చేస్తున్నాము అంటే ఆ స్థితిలో నిరంతరం ఉండటానికి అలవాటు పడాలి కనుక చేస్తున్నాం మనం. ఆ స్థితి గురించి పట్టించుకోకుండా అన్ని చేస్తున్నా వేస్ట్ అయిపోతుంది. క్లాసులో నోట్స్ రాసుకుంటాడు, టీచర్ చెప్పింది వింటాడు, బట్టి కొట్టేశాడు, అద్భుతమైనటువంటి మార్కులు వచ్చాయి. కానీ ఆ జ్ఞానము వాడికి అర్థం కాలే. అవసరమైనప్పుడు ఆ జ్ఞానాన్ని వాడు ఉపయోగించుకోలేకపోయాడు. మొత్తం చదువు వేస్ట్, మొత్తం సాధన వేస్ట్. అందువల్ల బిజినెస్ మేనేజ్మెంట్ చదివిన వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు, నౌకరీ చేసేటటువంటి మానసిక స్థితి ఎందుకు ఉంది అంటే నీ అంతట నీవు ఆలోచించుకుని ఏ నిర్ణయము తీసుకోలేవు. ఎవరి దగ్గర చేస్తున్నావు? నీలాంటి మనిషి దగ్గరే. ఎవడా బిజినెస్ ఎంపైర్ స్టార్ట్ చేశాడో నీలాంటి మనిషే. వాడే ఆత్మజ్ఞాని కాదు, సర్వసమర్థుడు కాదు, సర్వవ్యాపకుడు కాదు, సర్వజ్ఞుడు కాదు, మనలాంటి మనిషే. కానీ మనకి అతనికి తేడా ఏమిటి? స్వయం నిర్ణయం చేసుకోగలిగేటటువంటి శక్తి. కష్టాలు వచ్చినా అడ్డంకులు వచ్చినా దాటటానికి ఏడవకుండా ఇతరుల మీద ఆధారపడకుండా తానే నిర్ణయం చేసుకుని జరిగిన ఫలితాలను అనుభవించటానికి కూడా సంసిద్ధుడైనటువంటి వ్యక్తి తను జీవించటమే కాకుండా అనేక మందికి జీవనోపాధి ఆత్మజ్ఞాని కాకపోయినా కలగజేస్తున్నాడు అన్నది మీకు అర్థమైంది కదా. ఉద్యోగం, నౌకరీయో అంటే ఏంటన్నమాట, ఆలోచించే బాధ్యత నాది కాదు. లాభాలు వస్తున్నాయా లేదా, చెప్పిన పని జరిగినదా లేదా, ఇది ఎంప్లాయ్ ఆలోచించాడు, ఎంప్లాయర్ ఆలోచిస్తాడు. ఆలోచించకపోవటము వల్ల ఎంప్లాయీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాడికి ఒక నిశ్చితమైనటువంటి పే మాత్రమే వస్తుంది. మిగతా ఏం రావు వాడికి. లాభాలు వచ్చినా ఏమొచ్చినా నష్టాలు వచ్చినా ఓనర్దే. కానీ ఏం చేయడానికి మనం ప్రయత్నించాలి? ఓనర్ అవడానికి ప్రయత్నం చేయాలి. సక్సెస్ఫుల్ మ్యాన్ అది ఎక్కడైతే నేను బాధ్యత తీసుకోను అనేటటువంటి మానసిక స్థితి ఉంటుందో వాళ్లే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు. వాళ్లే ఉద్యోగ ప్రయత్నాన్ని అడుక్కు తినుట అంటారు. అడుక్కోవటమే కాని అందరూ అడుక్కుంటున్నారు కనుక దాన్ని అడుక్కోవటము అనకుండా ఉద్యోగము అంటారు. అంతే అంతే. ఈ అడుక్కు తినేటటువంటి ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళు
యోగులు ఎలా అవుతారు? ఆత్మజ్ఞానులు ఎలా అవుతారు? అసంభవం. అంటే మన ఉద్యోగానికి రిజైన్ చేసేయాలా మాస్టర్ అని చెప్పిందంతా గంగలో దిగింది. మానసిక స్థితి గురించి మనం చెప్తున్నాం. బయట మీరు ఏం చేస్తున్నారు? రవిదాస్ చెప్పులు కుట్టుకుంటూనే ఉన్నాడు, కబీర్దాస్ బల్లలుతూనే ఉన్నాడు, జనక మహారాజు రాజ్యం చేస్తూనే ఉన్నాడు. కానీ అది ఏది కూడా ఆ బ్రహ్మరంధ్రములో ఉన్నటువంటి మీ నిష్కంప నిర్విచార నిర్విషయ నిర్గుణ ఎట్సెట్రా 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 లక్షణాలను కలిగినటువంటి స్థితి నుంచి మీరు చితులు కాకుండా ఉంటే మీరు ఏం చేస్తే అది బంగారం. ఏ యోగి ఏ ఉద్యోగము చేయలేదు, కానీ వాళ్ళ సమాధులు మనని ఆకర్షిస్తున్నాయి. చనిపోయినటువంటి శరీరము స్థాపించినటువంటి ఒక జాగా మాత్రమే అది. సత్యసాయి ఏం చదివాడు? ఏ ఉద్యోగ ప్రయత్నం చేశాడు? గవర్నమెంట్ చేయలేనటువంటి అనేక పనులు కేవలము అతను అడుగుతే జరిగిపోతున్నాయి భక్తుల వల్ల. ఏమిచ్చాడు భక్తులకి? ఆలోచించండి, ఏమనే ఆ స్థితిని చేరుకునేటటువంటి మానసిక శక్తి అందజేశాడు. తత్తర స్థితే యత్న అభ్యాస. ఏంటి ఆ స్థితి? ఆ యోగ స్థితి అంటే ఏ స్థితి? యోగ చిత్త వృత్తి నిరోధ. ఇదంతా ఎందుకు చెప్తున్నాము? లక్ష్యం ఏమిటి అంటే చిత్తము యొక్క వృత్తులను మీరు నిరోధించగలిగితే మీరు బాహ్య జగత్తులో లేకపోతే లోపల చేసేటటువంటి ఏ ఆలోచనలను మీరు మార్చుకోవాల్సినటువంటి అవసరము లేదు. ఏం చేయాలి? ఆ స్థితి ఏమిటి? చిత్తవృత్తులను పరిపూర్ణముగా నిరోధించినటువంటి స్థితి, అది అభ్యసించాలి. ప్రస్తుతము చిత్తవృత్తులన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి కనుక ఓ ట్రిక్ ఏం చేసుకున్నాం మనం? బ్రహ్మరంధ్రము వద్ద మన చెవులు ఆకర్షితమవుతాయి, కళ్ళు మన బ్రహ్మరంధ్రం వద్ద ఆకర్షితమవుతాయి. కానీ బ్రహ్మరంధ్రంలో ఏం లేదు, ఇది కేవలం ఒక ట్రిక్ అని మాత్రం గుర్తుంచుకోండి. మళ్ళా దానికి బానిసలు అయిపోతే మీరేం చేయలేరు. స్పీడ్ బ్రేకర్ వస్తే కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు అనుభూతి ఉన్న వాళ్ళకి కొంచెం అర్థమవుతుందని చెప్తాడు వాడు. నువ్వు క్లచ్ నొక్కాలి, గేరు మార్చుకుని రెడీగా ఉండు మార్చటానికి, కానీ మార్చకు, అవసరం రాకపోవచ్చు. స్పీడ్ బ్రేకర్ వచ్చింది, బాంబేలో మీరు వెళ్ళిపోతున్నారు హై స్పీడ్, దాంట్లో ఏం చెప్పాడు అబ్బా అప్పుడు గురువు అన్నాడు అనుకోండి, అది కాదు మీరు చేయాల్సింది. బాహ్య జగత్తులో ఉన్నటువంటి గురువు ఏం చెప్పాడు? మీ లోపలికి ఆ జ్ఞానము వెళ్ళిపోయి లోపల నుంచి అవసరం వచ్చినప్పుడు మీకు సవ్యమైనటువంటి ప్రేరణ అది ఇవ్వాలి. అంత ప్రేరణ ఇంట్యూషన్. కారణం ఇంట్యూషన్ ఎలా వచ్చింది? బయట నుంచి చెప్పినటువంటి గురువు చెప్పిన ఆచరణలు మీరు చేస్తూ ఉంటే క్రమక్రమముగా బయట ఉన్నటువంటి గురువు యొక్క అవసరము లేకుండా మీ అంతటా మీరు పరిస్థితులను బట్టి నిర్ణయించుకునేటటువంటి శక్తి వస్తుంది. అంటే ఈ ఆచరణలు ఇవి వద్దంటనే నేను. ఇదంతా ఎందుకంటే ఇంట్యూషన్కి అంటే ఏంటి? ఆ సహజ ప్రజ్ఞ మీ అంతటా మీరు నిర్ణయించుకోగలిగేటటువంటి సామర్థ్యము రానంత వరకు ఇది అవసరమే. ఇది వచ్చాక కూడా గురువు కావాలనుకోండి, ఎంబీబీఎస్ చదివించాడు, 6 నెలల పాటు ఇంటర్న్షిప్ కూడా చేశాడు, హౌస్ సర్జన్షిప్, బయట ప్రాక్టీస్ లో వెళ్ళాడు, కేసు వచ్చింది, ఆగండి మా ప్రొఫెసర్ అడుగొస్తానన్నాడు అనుకోండి, వాడు 2 రోజులు అయిన పేషెంట్ వాడి దగ్గరికి వెళ్ళాడు. కానీ ఈ చదువు అంతా లేకుండా, ఈ హౌస్ సర్జన్షిప్ లేకుండా, ఈ ప్రాక్టీస్ లేకుండా ఎవడైనా డాక్టర్ కాగలడా? అంచేత గురువులు చెప్పినటువంటి ఆచరణ అవసరమే, సాధనలు అవసరమే, కానీ నిరంతరము వాళ్ల మీద బరువు పడేసి జీవించటం కాదు. బయటికి వచ్చేశాక గురువు యొక్క శారీరక ఉనికి లేకపోయినా గురువు ఉంటే ఎలా ప్రవర్తిస్తామో అలా ప్రవర్తించటం అభ్యసిస్తాం. మొత్తము విద్య అంతే, ఏ విద్య అయినా అంతే, భౌతిక విద్య అయినా అంతే, ఆధ్యాత్మిక విద్య అయినా అంతే. కానీ ఒక చిన్న సవరణ ఏమొస్తుంది అంటే, భౌతిక జగత్తులో మనకి ఎంత దగ్గరగా ఉన్నటువంటి గురువు అయినా నిరంతరము మీతో ఉండలేడు. కానీ ఆధ్యాత్మిక విద్యలో గురువు నుంచి మీరు దూరం కాలేరు, గురువుని మర్చిపోగలరు, గురువు యొక్క ఉనికిని పట్టించుకోకుండా ఉండగలరు. కానీ గురువు యొక్క సమక్షము నుంచి మీరు ఎక్కడికి పోలేరు. అదే అభ్యసించమంటున్నాను నేను. ఇంకా మీకేముంది? అందువల్ల ఏమంటాం, అనన్య చింత కనుక ఉంటే, ఏ అనన్య చింత, ఈ భావన, ఈ స్థితిలోనే ఏ పనులు చేస్తానో ఉండగలగటం అని ప్రాక్టీస్ చేయటం. ప్రాక్టీస్ అది కావాలి. గ్రైండర్ చప్పుడు వినిపిస్తుంది, పిచ్చిగా కిచకిచలు వినిపిస్తున్నాయి, ఏం డిస్టర్బ్ చేసింది మిమ్మల్ని అది? చేత మీరు ఏం చేస్తున్నారు అన్నది కాదు ఇంపార్టెంట్. మీ సంపూర్ణ ప్రవృత్తులు ఆ బిందువు వద్ద నుంచి వచ్చేటటువంటి ఆజ్ఞలను స్వీకరించగలిగేటటువంటి స్థితిలో ఉండాలి. యుద్ధం జరుగుతోంది, బాంబులు పడుతున్నాయి, కొట్టేసుకుంటున్నారు, చచ్చిపోతున్నారు, బాధతో ఆరుస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ సైనికుడి యొక్క చేతనత్వం దేని మీద కేంద్రీకృతం అవుతుంది? కమాండర్ యొక్క ఆజ్ఞ మీద. వాడు ఏ ఆజ్ఞ ఇస్తే అది చేస్తాడు. అప్పుడు అది ఉచితమా అనుచితమా, అది చేయవచ్చా చేయకూడదా, అది చేస్తే తనకేం ప్రమాదం వస్తుంది, ఏం ఆలోచించడం. ఇక్కడ కూడా ఒక యుద్ధం లాంటి స్థితే. ఆ కమాండర్ యొక్క ఆజ్ఞ, యతీనాం బ్రహ్మ భవతి సారథి, మన జీవిత పగ్గాలను ఆ కేంద్రము నుంచి వచ్చేటటువంటి ఆజ్ఞకి కనుక అప్పచెప్పేయగలిగితే చిత్తవృత్తులన్నీ నిరోధన చేస్తూ సింబాలిజం ఏంటి దానికి, అర్జునుడు యొక్క రథ సారథి కృష్ణుడు అయితే ఎక్కడి నుంచి వస్తుంది ఆజ్ఞ మీకు? ఆ బ్రహ్మరంధ్రమ దగ్గర నుంచి ఆజ్ఞాచక్రానికి ప్రవేశిస్తుంది. చేత ఇవి రెండు కూడా ఒకే నాణానికి రెండు బొమ్మలు, ఆజ్ఞాచక్రము సహస్రారము. మళ్ళీ మీరు ఆజ్ఞాచక్రము సహస్రారంలోకి వెళ్ళిపోకండి, వినండి అంతే. అక్కడ నుంచి వచ్చేటటువంటి ఆజ్ఞ నేను చేయటానికి పరిపూర్ణ సంసజ్ఞతతో ఉన్నాను. ఎప్పుడు పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీల నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మ యుగళి చింతామృతాస్వాదములో లీనమై ఉన్నారు మీరు అంతా మరిచిపోయి. ఏ ఆజ్ఞ ఇస్తే అది చేస్తాం. తుడవమంటే తుడుస్తాం, కుటుంబాన్ని పోషించమంటే పోషిస్తాం, పిల్లలకి చదువు చెప్పమంటే చదువు చెప్తాం, రోడ్ల మడపడి తిరగమంటే తిరుగుతాం. ఇంకా ఏం చెప్పింది? దానివల్ల మనకి సుఖంగా ఉందా? శరీరానికి, మనకు కాదు శరీరానికి, అయితే మన మనస్సుకి. ఈ సుఖము దుఃఖము అనేది మనస్సు శరీరానికి సంబంధించినవి, కానీ ఆ స్థితిలో ఏమీ లేవు. దీన్ని ఇంకా పట్టించుకోనటువంటి స్థితి ఇది. తీవ్రమైనటువంటి సంవేగం మీరు తెచ్చుకోగలిగితే తక్షణమే మీకు ఈ స్థితి లభిస్తుంది అంటాడు పతంజలి. తీవ్ర సంవేగాన ఆసన్న. ఎంత కష్టపడాలి మాస్టారు ఈ స్థితికి? ఏం కష్టపడక్కలేదు, తక్షణం పొంది మీరు ఆ స్థితిలో ఉండిపోవచ్చు. ఇంకా దిగకండి. ధ్రువుడు సినిమా చూశాడు, నాటకం చూశాడు, బాలయోగి అయిపోయాడు. మరి మనము ధ్రువ చరిత్ర చూస్తూ ఉంటాం. అంతకంటే చాలా శోచనీయమైనటువంటి పరిస్థితి యాక్టర్స్ ఇది. అద్భుతమైనటువంటి రోల్స్ వేసేసి మనకి కళ్ళ మంట నీళ్లు తెప్పిస్తూ ఉంటారు, కానీ బయటికి ఆ షూటింగ్ అయిన మరుక్షణం మళ్ళీ మారిపోతాడు వీడు. కాసేపు కూడా ఆ స్థితి ఉండదు. అది చూసి మనం నవ్వుకో అక్కర్లే, మనం అదే చేస్తున్నాం ఇప్పుడు. అంత అద్భుతమైనటువంటి స్థితి ఉంది, అక్కడ ఉండి అక్కడ నుంచి వచ్చేటటువంటి ఆజ్ఞలు తప్ప ఇంకా నేనేమి చెయ్యను. కరిష్యే వచనం తవ, కరిష్యే వచనం తవ, కరిష్యే వచనం తవ. ఆ మానసిక స్థితి మీరు తెచ్చేసుకుంటే తీవ్ర సంవేగాన ఆసన్న తక్షణమే ఆ క్షణములో మీరు ఆ దివ్యమైనటువంటి స్థితిలోనే ఉంటారు. మరి లేనుగా అంటే నువ్వు మన శరీరంలో వచ్చో అతను చెప్పేటటువంటి ఆజ్ఞలు నువ్వు వింటా, నేను ఆ ప్రశ్నే రాదు అసలు వాడికి. లేనుగా అనగానే నువ్వు వచ్చావు మధ్యలో, చిత్తవృత్తి నిరోధము కాలేదు, అహంకారము లయము కాలేదు. అహంకారము లయం కాలేదంటే నా ఉద్దేశం ఏమిటి, మీ ఇండివిజువాలిటీ పోగొట్టుకోమని కాదు. కరిష్యే వచనం తవ అంటే నువ్వు ఉంటే కదా గురువు చెప్పిన పని చేసేది. అహంకారం పోలేదు ఏంటి అంటే నువ్వు నిర్ణయించుకునేటటువంటి మానసిక స్థితి పోలేదు. ఇది మంచిదా చెడ్డదా, దీనివల్ల నాకేం లాభం వస్తుంది, ఇది చేస్తే పక్క వాళ్ళు ఏమనుకుంటారు, నా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, వీడు పిరికివాడు అనుకుంటాడేమో, వీడు చేతకాని వాడే అనుకుంటాడేమో, ఈ ప్రశ్నలు వస్తే మీరు దిగజారని అర్థం. మరి బాధ్యతలు విస్మరించినా కూడా మీరు దిగజారినట్టే. ఇంచేత విశ్వవిద్యాలయములో మీరు సంపూర్ణముగా ఆ లెక్చరర్ పోస్టులోకి రానంత వరకు మీరు విద్యార్థి. విద్యార్థికి ఏ గ్రూప్ లో ఉంటాడో ఆ గ్రూప్ లోనే వెళ్ళాలి వాడు ప్రాక్టికల్స్ కి. నేను ఇంకో గ్రూప్ తో ప్రాక్టికల్స్ చేస్తానంటే కుదరదు, టైం టేబుల్ సెట్ కాదు. అలాగే మీరు ఏ కుటుంబంలో ఉన్నారో, సొసైటీలో ఏ స్టేటస్ లో ఉన్నారో, దేశ కాల జాతి పరిస్థితుల వల్ల మీకు ఏ ఏ బాధ్యతలు ఉన్నాయో అవన్నీ కూడా అభ్యాసనకి అనుకూలమైనటువంటి స్థితులే. అంతకంటే అనుకూలమైనటువంటి స్థితి ఏదైనా మీకు ఉండి ఉంటే ప్రకృతి ఆ స్థితి ఇచ్చి ఉండేది మీకు. రెసిడెన్షియల్ కాలేజీలో వాళ్ళ వాళ్ళ మానసిక స్థితులను బట్టి క్లాస్ రూమ్స్ అలాట్ చేస్తారు, సెక్షన్స్ అలాట్ చేస్తారు. ఆ సెక్షన్స్ అలాట్మెంట్ లో ముందవుడు చేరాడు మొదటి సెక్షన్ ఫిల్అప్ అయిపోయాక రెండో సెక్షన్ అని ఉండదు. వాళ్ళ వాళ్ళ మానసిక స్థాయిని బట్టి సెక్షన్స్ ఉంటాయి. ఏ సెక్షన్ లో ఏ స్టూడెంట్ ని ప్రవేశపెట్టాలో అనేది ఎవరు నిర్ణయిస్తాడు, గురువు. సర్వజ్ఞుడైనటువంటి, సర్వసమర్థుడైనటువంటి, సర్వవ్యాపి అయినటువంటి గురువు ఈనాటి దేశ కాల పరిస్థితుల్లో నిన్ను ఇక్కడ ఉండు అన్నాడు, ఈ ఉద్యోగం చేస్తూ ఉండన్నాడు, రిటైర్ అయిపోయి ఇక్కడ ఉండు అన్నాడు, ఈ బాధ్యతలు నీవి అన్నాడు. నా దగ్గర ఏమీ లేదే, ఈ బాధ్యతలు నా నెత్తి మీద గురువు పడేశాడే అంటే నువ్వు బాధ్యత తప్పించుకున్న వాడివి అయ్యావు. మరి నేను చేయలేనే, చేయలేకపోతే ప్రాక్టికల్స్ కుర్రవాడికి రాకపోతే నేర్పించే బాధ్యత లెక్చరర్ది. నువ్వు నిర్వర్తించలేకపోతే అది పూర్తయ్యేటట్టు చేసే బాధ్యత గురువుది. కానీ గురువు చెప్పినట్టు చేస్తే తత్తర స్థితి యత్న అభ్యాస, ఈ స్థితిని మీరు అభ్యసించండి. ఈ మానసిక స్థితి అర్థం చేసుకోండి. మీరు ఎక్కడున్నారో అక్కడ నుంచి ఇంకా బెటర్ స్థితిలో, ఇంకొక స్థితిలో మీరు ఈ ప్రయత్నాలను బాగుగా చేయగలరు అని గురువు అనిపిస్తే ఇక్కడ నుంచి మిమ్మల్ని తీసేస్తాడు, అక్కడ పంపిస్తాడు. మీరు కాదు కోరుకోవడం ఎక్కడుండాలి అనేది. అంచేత చాలా మంది బాధపడుతూ ఉంటారు, మాస్టర్ మీ క్లాసులకి రాలేకపోతున్నానే, వచ్చిన వాళ్ళకంటే మీరే బెటర్ ఏమో, మీకు అక్కర్లేదేమో ఆ క్లాసులు అవుతారా మాస్టర్, అది నిర్ణయం నువ్వు కాదు చేసుకోవాల్సింది. మళ్ళీ నువ్వు నిర్ణయించుకుంటే అది ఎంత గొప్ప నిర్ణయం అయినా తప్పే, అది నీకు తెలిస్తే ఏది కరెక్ట్. అసలు గురువు ఎందుకు నీకు, మరి గురువు ఏం చెప్పాడో ఎలా తెలుస్తుంది. తత్ర స్థితి యత్న అభ్యాస అంతర్ముఖ యాత్ర చేయి, చెవులు లోపల నుంచి వచ్చేటటువంటి ఆ గురువు శబ్దములు మాత్రమే వింటాయి, లోపల వచ్చినటువంటి స్పర్శనే అనుభూతి చెందుతాయి. లోపల నుంచి వస్తున్నటువంటి ఆ రుచిని మాత్రమే ఆస్వాదిస్తాయి, లోపలికి మాత్రమే చూస్తాయి. ఆ స్థితిలో ఉండిపోండి. కానీ ఆ స్థితిలో ఉండిపోండి అనగానే ఏమవుతాం, మనం పిలుచుకుపోతాం, ఏమీ చేయం, కదలకుండా ఒక కరముకలాడైపోతాం. అది పోవాలి, సహజమే అది మొదట్లో. కానీ అది ఎంత సహజంగా అయిపోవాలంటే, న్యాచురల్ అయిపోవాలంటే మీరు ఏం చేస్తున్నా ఆ స్థితి నుంచి కింద రాకూడదు. ప్రాక్టీస్ చేయడానికి ఉద్దేశం అది. ఇంకా ఆ స్థితి వచ్చిన తర్వాత మన యోగక్షేమాలు మనవి కాదు. అనన్య చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మోస్తానన్నాడు. ఆ పదాలు చాలా తీవ్రతగా పెనిట్రేటింగ్, లోపలికి చుట్టుపోయేటటువంటి మాటలు వాడతారు గురువులు. నేను భరిస్తానురా అన్నాడు, చూస్తానన్నా. భరిస్తానంటే అది జరిగేటట్టు చూసే బాధ్యత. సరే, మీకు అనవసరం మీ యోగక్షేమాలు. కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఎక్కడ కూర్చోవాలి, మీకు ఫ్యాన్ ఉందా లేదా, చదువుకోవటానికి వీలైనటువంటి వసతులు ఉన్నాయా లేదా, సకాలంలో మీకు చెప్పవలసినటువంటి పాఠము చెప్పే గురువులు వస్తున్నారా లేదా, కూర్చున్న యాంగిల్ కానీ, క్లాస్ రూమ్ ఉన్న చోట కానీ డిస్టర్బెన్సులు వస్తూ ఉంటే ఆ డిస్టర్బెన్స్లన్నీ తీసేసేటటువంటి బాధ్యత ఎవరిది, ప్రిన్సిపాల్ది? మీది కాదు. మీరు చదువుకునేటటువంటి ఉద్దేశం ఉందా లేదా అది ఇంపార్టెంట్. చదువుకునేటటువంటి ఉద్దేశం ఉంటే మొత్తము విద్యా వ్యవస్థ మీకు అనుకూలంగా మారిపోతుంది, గ్యారంటీగా మారిపోతుంది. బాగా మార్కులు వచ్చేటటువంటి స్టూడెంట్ ఎగ్జామినేషన్స్ లో, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ లో డిస్టర్బ్ అయ్యాడనుకోండి, ఏం చేస్తారు? చెప్తారు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్కి, వీడు మంచివాడు, బ్రిలియంట్ స్టూడెంట్, వీడి రికార్డు చూడండి. వాడు పాడు చేసేసినా కూడా మిగతా వాళ్ళకంటే వాడికి ఎక్కువ మార్కులు వేస్తారు. ఇక్కడ అదే జరుగుతుంది. కానీ ఆ స్థితిలో ఉంటే వేసేయమంటే ఎట్లా? తత్ర స్థితే యత్న అభ్యాస. దేన్ని అభ్యాసించాలి? చిత్తవృత్తి నిరోధ, ఆలోచనలను ఆపాలి. ఆ స్థితిలో నిరంతరము ఉంటూ ఎవడైతే జీవిస్తాడో దానికి ఒక క్రెడిట్ కార్డ్, మార్కులు ఇచ్చినటువంటి ఒక కార్డు ఇచ్చాడు శ్రీకృష్ణుడు. అపిచేత్ సుదూరాచారో, దురాచారి అంటే దురాచారి, దానికి అడ్జెక్టివ్ పెట్టాడు జగద్గురువు. సుదూరాచారి, దురాచారుల్లో ఎక్స్పర్ట్ వాడు. అపిచేత్ సుదూరాచారి భజతే మాం అనన్య భాగ్. కానీ ఇది విన్నాడు, ప్రయత్నిస్తున్నాడు వాడు అనన్యముగా, ఇంకొక ఆలోచన లేకుండా. చెప్పాడు మాస్టర్ ఈ స్థితి అర్థమైంది, అర్థం లేదు, ఏంటబ్బా అని ఆలోచిస్తున్నాడు అనన్యముగా. ఏం చేస్తున్నా, మిగతా జీవితం మామూలుగా జరిగిపోతుంది, దురాచారిగానే జీవిస్తున్నాడు. మామూలు దురాచారిగా కాడు, సుదూరాచారి, ఏ వెరీ గుడ్ దురాచారి అనమాట. గుడ్ కూడా కాదు, బెస్ట్, బెస్ట్ దురాచారి. అపిచేత్ అయినప్పటికీ, అపిచేత్ సుదూరాచారి భజతే మాం అనన్య భాగ్. భజన చేయటం అంటే చెక్క భజన చేయటం కాదు, భజన అంటే సర్వీస్. భజన అనే శబ్దానికి అర్థం ఏంటి అంటే సేవ అని. తనకి అర్థమైనంతగా సేవ చేస్తాడు. ఎవరికి? ఆ గురువుకి, ఆ స్థితికి. మంత్రాలు రావు, విధి విధానము రాదు, కానీ భక్త కన్నప్పటికీ వచ్చినటువంటి అనుభూతి ఏ పండితుడికి రాదు. సుదూరాచారే కావచ్చు వాడు, వాడు చేసేటువంటి పూజలు మన దృష్టిలో చాలా తప్పు. ఇక్కడ పూజలు కరెక్ట్గా చేశావా లేదా దీని మీద దృష్టి పెట్టుకోకండి. ఇంతకీ మీరు ఏం చెప్పారు మాస్టర్? కుడి చేత్తో చేయాలా, ఎడం చేత్తో చేయాలా, ఎడం కన్నుతోనే చూడాలా లోపలికి, కుడి కన్ను మూసేయాలా, ఎడం చేతితో ఎక్కువ వినాలా, కుడి చేతితో ఎక్కువ వినాలా? ఇదేవద్దు. భజతే మా మనన్య భాగ, తనకు అర్థమైనంత సేవ చేస్తాడు. రైట్ కావచ్చు, తప్పు కావచ్చు, కానీ అనన్యముగా చేయాలి, ఇంకొక చింత లేకుండా చేయాలి. నిరంతరము ఇతత్ర స్థితే యత్న అభ్యాస సాధువురేవ సమంతవ్య. వాడిని నువ్వు సాధువుగానే గుర్తించు, బికాజ్ హీస్ ద ఫ్యూచర్ రిషి ఇన్ మేకింగ్. వీడు ప్రస్తుతము పోస్టులో లేడు, కానీ నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎలక్షన్స్ అయిన తర్వాత వీడే అవుతే వాడి చుట్టూ ఎలా చేస్తారు? అది సాధువులేవ సమంతవ్య. ప్రస్తుతం వాడు చుదురాచార్యే, కానీ రేపు ఈ అనన్య చింత ఉంది కనుక ఖచ్చితంగా వాడు ఋషి అవుతాడు. మనకి చెప్తున్నది ఇది, ఇతరులు చదివితే ఎవరి దగ్గరికి వెళ్ళమంటారు? మాస్టర్ మరొకసారి మీరు అలా హింట్ ఇచ్చేయండి, వాడి దగ్గరికి వెళ్ళి వాడి కాదు మీ గురించి చెప్తున్నాను నేను, నువ్వే అవుతావు అలాగా. అపిచే సుదరాచారి భజతే మా మనన్య భాగ్ సాధురేవ సమంతవ్య సమ్యగ్ వ్యవసితో హి సహ. చాలా బాగుంది శ్లోకము, మనసులో ఉంటే బాగుంటుంది అనిపిస్తే ఎక్కడైనా ఈ శ్లోకం చూసినట్టుందా మీకు? మన ఎంట్రన్స్ లో కట్టబడినటువంటి శ్లోకం అదే, అది ఎప్పుడు చూడంగా. అందుకే చెప్పేది అన్నీ అక్కడే ఉంటాయి కానీ మన దృష్టి అక్కడ ఉండదు. సార్ చూడండి, అక్కడ రాసుకోండి, అది దాని భావం అర్థం చేసుకోండి. ఇందుకు ఇది శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి సర్టిఫికేట్. అది ఈ భావన అర్థమైనటువంటి వాడు గ్యారంటీగా సాధువే జగద్గురువు యొక్క దృష్టిలో. బయట వాళ్ళ దృష్టిలో వాడు ఏదైనా కావచ్చు. తత్ర స్థితే యత్న అభ్యాస ఉంటే, యోగ చిత్తవృత్తి నిరోధ ఉంటే, ఈ రెండు ఉంటే మూడోది తీవ్ర సంవేగాన ఆసన్న అన్నది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, వచ్చినప్పుడు రిజల్ట్ వచ్చేస్తుంది. ఈ త్రిపుటి గుర్తుంచుకోండి. ఏంటి మొదటిది? యోగ చిత్తవృత్తి నిరోధ, బాహ్యముగా విడిపోతున్నటువంటి చిత్తవృత్తులను ముందు ఆనకట్ట వేసి లోపల వచ్చేటటువంటి ఆలోచనలను కూడా నిరోధించి నిష్కంప నిర్వికార నిర్విషయ అచల స్థితిలో ఉండిపోగలిగితే తత్ర స్థితే యత్న అభ్యాస. ఆ స్థితిని నిరంతరము అభ్యసిస్తూ ఉంటే, నిరంతరము అంటే పానీయములు త్రాగుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాస లీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మ యుగడి చింతామృతాస్వాద సంధానుడై మరిచిన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ అనేటటువంటి అభ్యసము జరుగుతూ ఉంటే తీవ్ర సంవేగాన మాసన్న. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా.